ఒకటి శామ్యూల్. యెరోహాము కుమారుడైన ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒకటి హన్నా మరియు మరొకటి పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కాని హన్నాకు ఎవరూ లేరు మరియు పెనిన్నా ఆమెను చికాకు పెట్టడానికి ఆమెను రెచ్చగొట్టింది. ఆమె ఏడ్చి తినని వరకు ఇది సంవత్సరానికి కొనసాగింది. ఆమె భర్త ఎల్కానా ఆమెతో, హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఎందుకు తినరు? మీరు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు? నేను నీకు 10 మంది కొడుకుల కంటే ఎక్కువ ఉద్దేశ్యం కాదా? ఒకసారి వారు షిలోలో బలి అర్పించే ప్రదేశం, తినడం మరియు త్రాగడం ముగించినప్పుడు హన్నా లేచి నిలబడింది. ఇప్పుడు యాజకుడైన ఏలీ యెహోవా మందిరపు గుమ్మం దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. హృదయ విదారకంగా హన్నా చాలా ఏడ్చి ప్రభువును ప్రార్థించింది. హన్నా ఒక ప్రమాణం చేసింది. ఓ సర్వశక్తిమంతుడా, నీవు నీ సేవకుని కష్టాలను చూసి నన్ను జ్ఞాపకం చేసుకుని నీ సేవకుని మరచిపోకుండా ఆమెకు ఒక కొడుకును ఇస్తే నేను అతనిని అన్ని రోజులూ ప్రభువుకు ఇస్తాను. జీవితం మరియు అతని తలపై రేజర్ ఎప్పుడూ ఉపయోగించబడదు. ఆమె ప్రభువును ప్రార్థిస్తూ ఉండగా ఏలీ ఆమె నోరు గమనించాడు. హన్నా తన హృదయంలో ప్రార్థిస్తోంది మరియు ఆమె పెదవులు కదులుతున్నాయి, కాని ఆమె గొంతు వినబడలేదు. ఏలీ ఆమె తాగినట్లు భావించి ఆమెతో ఇలా అన్నాడు, ఎంతకాలం నువ్వు తాగుతూ ఉంటావు? నీ వైన్ వదిలించుకో. అలా కాదు నా ప్రభు, హన్నా జవాబిచ్చింది, నేను చాలా బాధలో ఉన్న స్త్రీని. నేను వైన్ లేదా బీరు తాగలేదు. నేను నా ఆత్మను ప్రభువుకు ధారపోస్తున్నాను. నీ సేవకుడిని చెడ్డ స్త్రీగా పరిగణించవద్దు. నా గొప్ప వేదన మరియు దుఃఖం నుండి నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఏలీ సమాధానముగా, శాంతముగా వెళ్ళు. ఇస్రాయేలు దేవుడు నీవు అతనిని అడిగినది నీకు అనుగ్రహించునుగాక అని జవాబిచ్చెను. అప్పుడు ఆమె తన దారిన వెళ్లి ఏదో తిన్నది, మరియు ఆమె ముఖం మరింత దిగజారలేదు. మరుసటి రోజు తెల్లవారుజామున వారు లేచి ప్రభువు సన్నిధిని ఆరాధించి రామాలోని తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు, ప్రభువు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి కాలక్రమేణా హన్నా గర్భం దాల్చింది మరియు ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆమె అతనికి శామ్యూల్ అని పేరు పెట్టింది. ఎల్కానా తన కుటుంబ సభ్యులందరితో కలిసి యెహోవాకు వార్షిక బలిని అర్పించడానికి మరియు తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి వెళ్లినప్పుడు హన్నా వెళ్లలేదు. ఆమె తన భర్తతో, బాలునికి కాన్పు అయిన తర్వాత నేను అతన్ని తీసుకెళ్లి ప్రభువు ముందు ఉంచుతాను, అతను ఎల్లప్పుడూ అక్కడ నివసిస్తాడు అని చెప్పింది. ఎల్కానా ఆమెతో, నీకు ఏది మంచిదో అది చేయి అని చెప్పాడు. మీరు అతనిని మాన్పించే వరకు ఇక్కడే ఉండండి, ప్రభువు మాత్రమే తన మాటను సద్వినియోగం చేస్తాడు. అతడు కాన్పోయిన తర్వాత హన్నా తనతో పాటు ఆ అబ్బాయిని తనతో పాటు 3 సంవత్సరాల ఎద్దు, ఒక ఎఫా పిండి మరియు ద్రాక్షారసంతో పాటు షిలోహులో ఉన్న యెహోవా మందిరానికి తీసుకువెళ్ళింది. వారు ఎద్దును వధించిన తరువాత వారు బాలుడిని ఏలీ దగ్గరకు తీసుకువెళ్లారు మరియు ఆమె అతనితో ఇలా చెప్పింది, నా ప్రభూ, నీ ప్రాణం ప్రకారం నేను ఇక్కడ ప్రభువును ప్రార్థిస్తూ నీ పక్కన నిలబడి ఉన్న స్త్రీని. నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను మరియు నేను అతనిని అడిగినది ప్రభువు నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు నేను అతనిని ప్రభువుకు ఇస్తున్నాను. అతని జీవితాంతం అతడు ప్రభువుకు అప్పగించబడతాడు. మరియు అతను అక్కడ స్వామిని ఆరాధించాడు. అప్పుడు హన్నా ఇలా ప్రార్థిస్తూ ఇలా అంది, నా హృదయము ప్రభువునందు సంతోషించును, ప్రభువునందు నా కొమ్ము ఎత్తబడియున్నది. నా నోరు నా శత్రువులపై ప్రగల్భాలు పలుకుతుంది, ఎందుకంటే నీ విమోచనలో నేను సంతోషిస్తున్నాను. ప్రభువు వంటి పరిశుద్ధుడు ఎవ్వరూ లేరు, లేరు. నువ్వు కాకుండా ఒకడు. అప్పుడు ఎల్కానా రామా ఇంటికి వెళ్లాడు, కాని ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఆధ్వర్యంలో యెహోవాకు సేవచేశాడు. సంకలనకర్త యొక్క వ్యాఖ్య, ప్రతిజ్ఞను మరెవరితోనైనా ఉంచుకోవాలి. హన్నా తన దగ్గర లేడన్న దానికంటే కొడుకు పుట్టాడన్న ఆనందం ఎక్కువైంది. ప్రశ్న ఏమిటంటే, నేటి దేవుని పిల్లలు తమ ప్రమాణాలు మరియు వాగ్దానాలను నిలబెట్టుకుంటారా? లేదా ఆ విషయం కోసం వాగ్దానాలు లేదా ప్రమాణాలు చేయండి. వ్యాఖ్యను ముగించు. ఎలీ, పూజారి. ఏలీ కుమారులు దుర్మార్గులు. వారు లార్డ్ యొక్క నైవేద్యాన్ని ధిక్కరిస్తూ ప్రభువు పట్ల ఎటువంటి శ్రద్ధ చూపలేదు. అయితే సమూయేలు ప్రభువు సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు. నార వస్త్రం ధరించి ఉన్న బాలుడు మరియు శామ్యూల్ ప్రభువు సన్నిధిలో పెరిగాడు. ఇప్పుడు చాలా ముసలివాడైన ఏలీ తన కుమారులు ఇస్రాయేలీయులందరికీ చేస్తున్నదంతా గురించి మరియు వారు ప్రత్యక్షపు గుడారం ప్రవేశద్వారం వద్ద సేవచేసే స్త్రీలతో ఎలా నిద్రపోయారో విన్నాడు. కాబట్టి అతను వారితో, మీరు అలాంటి పనులు ఎందుకు చేస్తారు? మీ ఈ దుర్మార్గపు పనుల గురించి నేను ప్రజలందరి నుండి వింటున్నాను. లేదు, నా కుమారులు, ప్రభువు ప్రజల మధ్య వ్యాపించడాన్ని నేను వినడం మంచి నివేదిక కాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు అతనికి మధ్యవర్తిత్వం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి ప్రభువుకు విరోధంగా పాపం చేస్తే అతని కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు? అయితే అతని కుమారులు తమ తండ్రి మందలింపును వినలేదు, ఎందుకంటే వారిని చంపడం ప్రభువు చిత్తం. కంపైలర్ యొక్క వ్యాఖ్య: శామ్యూల్ పొట్టితనాన్ని మరియు ప్రభువు మరియు మనుష్యులకు అనుకూలంగా పెరుగుతూనే ఉన్నాడు. లూకా 2:52లో యేసు గురించి కూడా అదే చెప్పబడింది. వ్యాఖ్యను ముగించు. ఇప్పుడు ఒక దేవుని మనిషి ఏలీ దగ్గరకు వచ్చి అతనితో ఇలా అన్నాడు, నేను నీ బలాన్ని, నీ తండ్రి ఇంటి బలాన్ని తగ్గించే సమయం వస్తోంది, కాబట్టి నీ వంశంలో ఒక వృద్ధుడు ఉండడు మరియు మీరు చూస్తారు. నా నివాసంలో బాధ. ఇజ్రాయెల్కు మేలు జరిగినప్పటికీ మీ కుటుంబ వంశంలో వృద్ధుడు ఎప్పటికీ ఉండడు. నా బలిపీఠం నుండి నేను నరికివేయని మీలో ప్రతి ఒక్కరూ మీ కన్నులను కన్నీళ్లతో గుడ్డిగా మరియు మీ హృదయాన్ని దుఃఖించటానికి మాత్రమే తప్పించుకుంటారు, మరియు మీ వారసులందరూ జీవితాంతం చనిపోతారు. మీ ఇద్దరు కుమారులు హోఫ్నీ మరియు ఫీనెహాస్ ఇద్దరూ ఒకే రోజున చనిపోతారు. నా హృదయంలో మరియు మనస్సులో ఉన్నదాని ప్రకారం చేసే నమ్మకమైన పూజారిని నా కోసం నేను పెంచుకుంటాను. నేను అతని ఇంటిని స్థిరపరుస్తాను మరియు అతను ఎల్లప్పుడూ నా అభిషిక్తుడికి సేవ చేస్తాడు. ఆ రోజుల్లో ప్రభువు వాక్యం అరుదు, చాలా దర్శనాలు లేవు. ఒక రాత్రి ఎలీ, అతని కళ్ళు చాలా బలహీనంగా మారాయి, అతను చూడలేనంతగా తన సాధారణ స్థలంలో పడుకున్నాడు. దేవుని దీపం ఇంకా ఆరిపోలేదు. సమూయేలు దేవుని మందసము ఉన్న యెహోవా మందిరంలో పడుకుని ఉన్నాడు. ప్రభువు శామ్యూల్ను పిలిచాడు. శామ్యూల్, ఇదిగో ఉన్నాను అని జవాబిచ్చాడు. మరియు అతను ఏలీ దగ్గరకు పరిగెత్తి, ఇదిగో నేను ఉన్నాను, మీరు నన్ను పిలిచారు, అయితే ఏలీ, నేను పిలవలేదు, వెనక్కి వెళ్లి పడుకో. ప్రభువు శామ్యూల్ను మరో 3 సార్లు పిలిచాడు. 4వ పిలుపు తర్వాత శామ్యూల్ ప్రభువుకు జవాబిచ్చాడు, ప్రభువా, నీ సేవకుడు వింటున్నాడు. కాబట్టి శామ్యూల్ వెళ్లి అతని స్థానంలో పడుకున్నాడు. ప్రభువు ఇలా అన్నాడు, చూడండి, నేను ఇస్రాయేలులో ఒక పని చేయబోతున్నాను, దాని గురించి వినే ప్రతి ఒక్కరి చెవులు చిమ్ముతాయి. ఆ సమయంలో ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా నేను మాట్లాడినదంతా నేను అతనిపై అమలు చేస్తాను. శామ్యూల్ ఉదయం వరకు పడుకుని ప్రభువు మందిరం తలుపులు తెరిచాడు. అతను ఏలీకి దర్శనం చెప్పడానికి భయపడ్డాడు, కాని ఏలీ అతన్ని పిలిచి, సమూయేలు, నా కొడుకు అని చెప్పాడు. అతను, నీతో ఏం చెప్పాడు? నా దగ్గర దాచకు. కాబట్టి శామ్యూల్ అతని నుండి ఏమీ దాచకుండా అతనికి ప్రతిదీ చెప్పాడు. అప్పుడు ఏలీ, ఆయన ప్రభువు, అతని దృష్టికి ఏది మంచిదో అది చేయనివ్వండి. సంకలనకర్త యొక్క వ్యాఖ్య: ఏలీ హృదయం మరియు దృక్పథం మంచివి, కాని అతను తన పిల్లలను ప్రభువు మార్గంలో క్రమశిక్షణ చేయలేదు. వ్యాఖ్యను ముగించు. ఇప్పుడు ఇస్రాయేలీయులు ఫిలిష్తీయులతో పోరాడడానికి బయలుదేరారు. ఇస్రాయేలీయులు ఎబెనెజర్లోను, ఫిలిష్తీయులు అఫేకులోను విడిది చేశారు. ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ను కలవడానికి తమ సైన్యాన్ని మోహరించారు మరియు యుద్ధం వ్యాప్తి చెందడంతో ఇజ్రాయెల్ ఫిలిష్తీయులచే ఓడిపోయింది. వారు యుద్ధభూమిలో వారిలో 4,000 మందిని చంపారు. సైనికులు శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు ఇస్రాయేలు పెద్దలు ఇలా అడిగారు, ఈరోజు ఫిలిష్తీయుల ముందు యెహోవా మనపై ఎందుకు ఓడిపోయాడు? ప్రభువు ఒడంబడిక పెట్టెను షిలో నుండి తెద్దాము, అది మనతో పాటు వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించేలా చేస్తుంది. ప్రభువు ఒడంబడిక పెట్టే శిబిరంలోకి వచ్చినప్పుడు ఇస్రాయేలీయులందరూ భూమి కంపించేంత గొప్పగా కేకలు వేశారు. ఆ కోలాహలం విని ఫిలిష్తీయులు, హీబ్రూ శిబిరంలో ఈ అరుపులేమిటి అని అడిగారు. యెహోవా మందసము శిబిరంలోకి వచ్చిందని తెలిసినప్పుడు ఫిలిష్తీయులు భయపడ్డారు. ఒక దేవుడు శిబిరంలోకి వచ్చాడు అని వారు చెప్పారు. ఫిలిష్తీయులారా, దృఢంగా ఉండండి, మనుష్యులుగా ఉండండి, లేదా మీరు హెబ్రీయులకు లోబడి ఉంటారు, వారు మీకు లాగా ఉంటారు. మనుషులుగా ఉండండి మరియు పోరాడండి. కాబట్టి ఫిలిష్తీయులు పోరాడారు, మరియు ఇస్రాయేలీయులు ఓడిపోయారు మరియు ప్రతి వ్యక్తి తన గుడారానికి పారిపోయారు. సంహారం చాలా గొప్పది. ఇస్రాయేలు 30,000 మంది సైనికులను కోల్పోయారు. దేవుని మందసము పట్టుబడింది మరియు ఏలీ ఇద్దరు కుమారులు హోఫ్నీ మరియు ఫీనెహాస్ చనిపోయాడు. అదే రోజున ఒక బెన్యామీను యుద్ధరేఖ నుండి పరుగెత్తి షిలోహుకు వెళ్లాడు. అతని బట్టలు చిరిగిపోయి తలపై దుమ్ము దులిపాయి. అతను వచ్చినప్పుడు ఏలీ అతని హృదయం దేవుని మందసానికి భయపడి రోడ్డు పక్కన తన కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది. ఏలీ కేకలు విని, ఈ కోలాహలం అర్థం ఏమిటి? ఆ వ్యక్తి 98 వయసులో ఉన్న ఏలీ దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. అతను ఏలీతో, నేను యుద్ధరేఖ నుండి ఇప్పుడే వచ్చాను. నేను ఈరోజు దాని నుండి పారిపోయాను. ఏలీ, ఏమైంది నా కుమారుడా? ఆ వార్తను తీసుకువచ్చిన వ్యక్తి ఇస్రాయేలు ఫిలిష్తీయుల ముందు పారిపోయింది. సైన్యం చాలా నష్టపోయింది. అలాగే నీ ఇద్దరు కుమారులు హోఫ్నీ, ఫీనెహాస్ చనిపోయారు. దేవుని మందసము పట్టుబడింది. అతను దేవుని మందసము గురించి ప్రస్తావించినప్పుడు ఏలీ తన కుర్చీలోంచి గేటు ప్రక్కన వెనుకకు పడిపోయాడు. అతని మెడ విరిగి చనిపోయాడు, ఎందుకంటే అతను వృద్ధుడు మరియు బరువుగా ఉన్నాడు. అతను 40 సంవత్సరాలు ఇస్రాయేలును నడిపించాడు. ఒడంబడిక యొక్క ఆర్క్. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు దానిని ఎబెనెజర్ నుండి అష్డోదుకు తీసుకువెళ్లారు. వారు మందసాన్ని దాగోను గుడిలోకి తీసుకెళ్లి దాగోను పక్కన పెట్టారు. మరుసటి రోజు దాగోను ప్రభువు మందసము ముందు నేలమీద పడి ఉన్నాడు. వారు దాగోను తీసుకుని తిరిగి అతని స్థానంలో ఉంచారు. కాని మరుసటి రోజు ఉదయం వారు లేచినప్పుడు దాగోను ప్రభువు మందసము ముందు నేలమీద పడి ఉన్నాడు. అతని తల మరియు చేతులు విరిగిపోయి గుమ్మం మీద పడి ఉన్నాయి. అతని శరీరం మాత్రమే మిగిలిపోయింది. అష్డోదు మనుషులు జరుగుతున్నది చూసి, ఇస్రాయేలు దేవుని మందసము ఇక్కడ మనతో ఉండకూడదు, ఎందుకంటే అతని చెయ్యి మన మీద, మన దేవుడైన దాగోను మీద భారంగా ఉంది అన్నారు. కాబట్టి వారు ఇస్రాయేలు దేవుని మందసాన్ని గాత్ తర్వాత ఎక్రోనుకు తరలించారు. కాని వారు డిమాండ్ చేశారు, ఇస్రాయేలు దేవుని మందసమును పంపివేయుము, అది తన స్థానానికి తిరిగి వెళ్లనివ్వండి. వారు అలాంటి 2 ఆవులను తీసుకుని బండికి తగిలించి బండిపై ప్రభువు మందసాన్ని ఉంచారు మరియు దానితో పాటు బంగారు ఎలుకలు మరియు కణితల నమూనాలు ఉన్న ఛాతీని ఉంచారు. అప్పుడు ఆ ఆవులు నేరుగా బేత్షెమెషు వైపునకు వెళ్లాయి. అక్కడ ప్రజలు లోయలో తమ గోధుమలు కోస్తున్నారు. వారు పైకి చూసి ఓడను చూసి సంతోషించారు. బండి జాషువా పొలానికి వచ్చి ఒక పెద్ద బండరాయి పక్కన ఆగింది. ప్రజలు బండిలోని కలపను నరికి ఆవులను భగవంతుని దహనబలిగా అర్పించారు. 70 మంది మనుషులు ప్రభువు మందసములోనికి చూచినందున దేవుడు వారిని చంపెను. ప్రభువు తమను తట్టిన భారీ దెబ్బకు ప్రజలు దుఃఖించారు మరియు బేత్షెమెషు మనుషులు, ఈ పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? మందసము ఇక్కడ నుండి ఎవరికి ఎక్కుతుంది? కిర్యత్యయారీము మనుష్యులు వచ్చి యెహోవా మందసమును ఎత్తుకొనిరి. వారు దానిని కొండపై ఉన్న అబీనాదాబు ఇంటికి తీసుకెళ్లి యెహోవా మందసానికి కాపలాగా అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. మందసము కిర్యత్యయారీములో 20 సంవత్సరములు నిలిచియుండెను మరియు ఇస్రాయేలు ప్రజలందరూ దుఃఖించి ప్రభువును వెదకుచుండిరి. సమూయేలు ఇస్రాయేలీయులందరితో ఇలా అన్నాడు, మీరు మీ పూర్ణహృదయముతో ప్రభువునొద్దకు తిరిగి వస్తే అన్య దేవతలను మరియు అష్టోరతులను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు యెహోవాకు అప్పగించి ఆయనను మాత్రమే సేవించండి, అప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఫిలిష్తీయుల చేతి నుండి. కాబట్టి ఇస్రాయేలీయులు తమ బలులను మరియు అష్టోరతులను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించారు. అప్పుడు సమూయేలు, ఇస్రాయేలీయులందరినీ మిస్పాలో సమీకరించండి, నేను మీ కొరకు ప్రభువుతో విజ్ఞాపన చేస్తాను అని చెప్పాడు. వారు మిస్పాలో సమావేశమైనప్పుడు వారు నీళ్లు తీసి యెహోవా సన్నిధిని పోశారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, మేము ప్రభువుకు విరోధంగా పాపం చేశాము అని అక్కడ ఒప్పుకున్నారు. ఇస్రాయేలు మిస్పాలో సమావేశమైందని ఫిలిష్తీయులు విని వారిపై దాడి చేయడానికి వచ్చారు. ఇస్రాయేలీయులు అది విని ఫిలిష్తీయులకు భయపడిరి. వారు సమూయేలుతో, మా దేవుడైన యెహోవాకు మొద్దపెట్టవద్దు, ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించగలడు అని అన్నారు. అప్పుడు సమూయేలు పాలిచ్చే గొడ్డెపిల్లను తీసుకుని దానిని యెహోవాకు దహనబలిగా అర్పించాడు. అతడు ఇస్రాయేలు పక్షాన యెహోవాకు మొడ్డపెట్టగా యెహోవా అతనికి జవాబిచ్చెను. సమూయేలు దహనబలి అర్పిస్తున్నప్పుడు ఫిలిష్తీయులు ఇస్రాయేలీయులతో యుద్ధంలో పాల్గొనడానికి వచ్చారు. అయితే ఆ రోజు ప్రభువు ఫిలిష్తీయులపై పెద్ద ఉరుములతో ఉరుములు మ్రోగించి ఇస్రాయేలీయుల ఎదుట వారు త్రోసివేయబడునంత భయాందోళనలకు గురిచేసిరి. అప్పుడు శామ్యూల్ ఒక రాయిని తీసుకుని మిస్పా మరియు షెన్ మధ్య దానిని అమర్చాడు. ఇంతవరకు ప్రభువు మనకు సహాయం చేశాడు అని దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. కాబట్టి ఫిలిష్తీయులు అణచివేయబడ్డారు. సమూయేలు ముసలివాడయ్యాక తన కుమారులను ఇస్రాయేలుకు న్యాయాధిపతులుగా నియమించాడు. అతని మొదటి సంతానం పేరు జోయెల్ మరియు అతని రెండవ పేరు అబీయా, మరియు వారు బీర్షెబాలో సేవ చేశారు. కాని అతని కుమారులు అతని మార్గంలో నడవలేదు. వారు నిజాయితీ లేని లాభం తర్వాత పక్కకు తప్పుకున్నారు మరియు లంచాలు స్వీకరించారు మరియు న్యాయాన్ని తప్పుదారి పట్టించారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, స్పష్టంగా శామ్యూల్ తన కుమారులను న్యాయమూర్తులుగా నియమించే ముందు దేవుణ్ణి వెతకలేదు. దేవుని మార్గదర్శకత్వం కోసం వెతకడం చాలా ముఖ్యం. వ్యాఖ్యను ముగించు. కాబట్టి ఇస్రాయేలు పెద్దలందరూ సమావేశమై రామాలోని సమూయేలు దగ్గరకు వచ్చారు. వారు అతనితో, నీవు వృద్ధుడయ్యావు, నీ కుమారులు నీ మార్గాల్లో నడవడం లేదు, ఇప్పుడు అన్ని దేశాలు కలిగి ఉన్నట్లే మమ్మల్ని నడిపించడానికి ఒక రాజును నియమించండి. ఇది శామ్యూల్కు అసంతృప్తి కలిగించింది. కాబట్టి అతను ప్రభువును ప్రార్థించాడు. మరియు ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ప్రజలు నీతో చెప్పేదంతా వినండి. వారు తిరస్కరించినది నిన్ను కాదు, కాని వారు నన్ను తమ రాజుగా తిరస్కరించారు. వారి మాట వినండి మరియు వారికి రాజును ఇవ్వండి. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలనుకోకుండా మన చుట్టూ ఉన్నవారిలా ఉండాలని కోరుకోవడం దేవునిపై తిరుగుబాటు. వ్యాఖ్యలను ముగించండి. కిష్ అనే ఒక బెంజమీయుడు ఉన్నాడు. అతనికి సౌలు అనే కుమారుడు ఉన్నాడు. అతను ఇస్రాయేలీయులలో సమానత్వం లేని యువకుడు, ఇతరులలో ఎవరికన్నా ఎత్తుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలు తండ్రి కీష్కు చెందిన గాడిదలు పోయాయి, మరియు కీషు తన కుమారుడైన సౌలుతో, నీతో పాటు సేవకులలో ఒకరిని తీసుకుని వెళ్లి గాడిదలను వెతుకుము అని చెప్పాడు. కాబట్టి అతను ఎఫ్రాయిం, షాలీషా మరియు షాలీం అనే కొండ ప్రాంతాన్ని దాటి వారు జుఫ్ జిల్లాకు చేరుకున్నప్పుడు సౌలు తనతో ఉన్న సేవకుడితో, రండి మనం తిరిగి వెళ్దాం, లేదంటే మా నాన్న గాడిదల గురించి ఆలోచించడం మానేస్తారు. మా గురించి చింతించండి. అయితే ఆ సేవకుడు, చూడండి, ఈ పట్టణంలో ఒక దేవుని మనిషి ఉన్నాడు. అతను చాలా గౌరవించబడ్డాడు మరియు అతను చెప్పేవన్నీ నిజమవుతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. బహుశా అతను మాకు ఏ మార్గంలో వెళ్లాలో చెబుతాడు. కాబట్టి వారు దేవుని మనిషి ఉన్న పట్టణానికి బయలుదేరారు. ఇప్పుడు సౌలు రాకముందు రోజు యెహోవా సమూయేలుకు ఇలా బయలుపరిచాడు, రేపు ఈ సమయానికి నేను బెన్యామీన్ దేశం నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపుతాను. నా ప్రజలైన ఇస్రాయేలీయులకు అతనిని నాయకునిగా అభిషేకించుము. ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపిస్తాడు. నా ప్రజల మొర నాకు చేరినందున నేను వారిని చూచితిని. సమూయేలు సౌలును చూసినప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు, నేను నీతో మాట్లాడిన వ్యక్తి ఇతనే, అతను నా ప్రజలను పరిపాలిస్తాడు. సౌలు గేట్వేలో ఉన్న శామ్యూల్ని సమీపించి, దయచేసి దర్శనీయుడి ఇల్లు ఎక్కడ ఉందో నాకు చెప్పగలవా అని అడిగాడు. నేనే దర్శిని, శామ్యూల్ జవాబిచ్చాడు. నాకంటే ముందుగా ఎత్తైన స్థలానికి వెళ్ళు. ఈరోజు నువ్వు నాతో కలిసి భోజనం చేయాలి. ఉదయాన్నే నేను నిన్ను విడిచిపెట్టి నీ హృదయంలో ఉన్నదంతా చెబుతాను. మూడు రోజుల క్రితం నువ్వు పోగొట్టుకున్న గాడిదల విషయానికొస్తే వాటి గురించి చింతించకు. వారు కనుగొనబడ్డారు. వారు ఎత్తైన స్థలం నుండి దిగివచ్చిన తర్వాత శామ్యూల్ తన ఇంటి పైకప్పు మీద సౌలుతో మాట్లాడాడు. వారు తెల్లవారుజామున లేచారు మరియు శామ్యూల్ పైకప్పు మీద ఉన్న సౌలును పిలిచాడు. సిద్ధంగా ఉండు, నేను నిన్ను దారిలో పంపుతాను. సౌలు సిద్ధమైనప్పుడు అతను మరియు సమూయేలు కలిసి బయటికి వెళ్లారు. వాళ్లు పట్టణం అంచుకు వెళుతుండగా శామ్యూల్ సౌలుతో, దాసుడిని మనకంటే ముందుగా వెళ్లమని చెప్పు అని చెప్పాడు. మరియు ఆ సేవకుడు అలా చేశాడు. అయితే మీరు ఇక్కడ కొద్దిసేపు ఉండండి, నేను మీకు సందేశం ఇస్తాను దేవుని నుండి. అప్పుడు సమూయేలు ఒక కుంకు నూనె తీసుకుని సౌలు తలపై పోసి అతనిని ముద్దు పెట్టుకుని, ప్రభువు నిన్ను అతని స్వాస్థ్యానికి అధిపతిగా అభిషేకించలేదా అన్నాడు. దేవుని గిబియాకు వెళ్ళు, అక్కడ ఫిలిష్తీయుల స్థావరం ఉంది. మీరు పట్టణానికి చేరుకోగానే మీరు ప్రవక్తల ఊరేగింపును కలుస్తారు. ప్రభువు యొక్క ఆత్మశక్తితో మీ మీదికి వస్తుంది, మరియు మీరు వారితో ప్రవచిస్తారు, మరియు మీరు వేరే వ్యక్తిగా మార్చబడతారు. ఈ సంకేతాలు నెరవేరిన తర్వాత దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ చేతికి ఏది దొరికితే అది చేయి. సమూయేలు ఇస్రాయేలు ప్రజలను మిస్పాలో ప్రభువు దగ్గరికి పిలిచి, మాకు ఒక రాజుని నియమించమని నువ్వు చెప్పావు, కాబట్టి ఇప్పుడు మీ గోత్రాల వారీగా వంశాల వారీగా ప్రభువు సన్నిధిని సమర్పించుకోండి. బెంజమిన్ గోత్రాన్ని ఎన్నుకున్నారు, అప్పుడు మత్రి వంశాన్ని ఎన్నుకున్నారు, చివరకు కీషు కొడుకు సౌలు ఎంపికయ్యాడు. సమూయేలు ప్రజలందరితో ఇలా అన్నాడు, ప్రభువు ఎన్నుకున్న వ్యక్తి ఇతడే. శామ్యూల్ రాజ్య నియమాలను ప్రజలకు వివరించాడు. అతను వాటిని ఒక గ్రంథపు చుట్ట మీద వ్రాసి ప్రభువు ముందు ఉంచాడు. అమ్మో రైతులు, సౌలు కూడా గిబియాలోని తన ఇంటికి వెళ్లాడు. వారి హృదయాలను దేవుడు తాకిన పరాక్రమవంతులతో కలిసి వెళ్లాడు. కాని కొందరు సమస్యాత్మకులు, ఈ వ్యక్తి మనల్ని ఎలా రక్షించగలడు? వారు అతనిని తృణీకరించి అతనికి బహుమతులు తీసుకురాలేదు. అయితే సౌలు మౌనంగా ఉన్నాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, తన స్వగ్రామంలో మరియు అతని స్వంత ఇంటిలో మాత్రమే గౌరవం లేని ప్రవక్త, మత్తయి 13:57 చూడండి. వ్యాఖ్యను ముగించు. అమ్మోనీయుడైన నాహాషు వచ్చి యాబేష్ గిలాదుని ముట్టడించి, నేను మీలో ప్రతి ఒక్కరి కుడి కన్ను గీసి ఇస్రాయేలీయులందరికీ అవమానం కలిగించే షరతుతో మాత్రమే మీతో ఒప్పందం చేస్తాను అని చెప్పాడు. యాబేషు పెద్దలు అతనితో, మేము ఇస్రాయేలు అంతటా దూతలను పంపడానికి మాకు 7 రోజులు సమయం ఇవ్వండి, మమ్మల్ని రక్షించడానికి ఎవరూ రాకపోతే మేము మీకు లొంగిపోతాము. సౌలు 330,000 మందిని సేకరించి, రేపు సూర్యుడు వేడిగా ఉన్న సమయానికి మీరు విడిపించబడతారు అని జబేష్ గిలియడ్కు కబురు పంపాడు. అప్పుడు వారు అమ్మోనీయులతో, రేపు మేము మీకు లొంగిపోతాము, మీకు ఏది మంచిదో అది మాకు చేయండి అన్నారు. మరుసటి రోజు సౌలు తన మనుషులను 3 విభాగాలుగా విభజించాడు. రాత్రి చివరి జాడలో వారు అమ్మోనీయుల శిబిరంలోకి చొరబడి పగటిపూట వరకు వారిని వధించారు. ప్రాణాలతో బయటపడినవారు చెల్లాచెదురుగా ఉన్నారు, తద్వారా వారిలో 2 కలిసి మిగిలిపోలేదు. అప్పుడు సమూయేలు ప్రజలతో, రండి, మనం గిల్గాల్కు వెళ్లి అక్కడ రాజ్యాధికారాన్ని పునరుద్ధాటిద్దాం అని చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ గిల్గాలుకు వెళ్లి ప్రభువు సన్నిధిలో సౌలును రాజుగా ధ్రువీకరించారు. అక్కడ వారు యెహోవా సన్నిధిలో సహవాస బలులు అర్పించారు. సౌలు మరియు ఇస్రాయేలీయులందరూ గొప్ప వేడుక చేసుకున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు నీకు వ్యతిరేకంగా వెళ్లడం మీరు చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయినప్పటికీ, వద్దు, మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి అని మీరు నాతో అన్నారు. ఇప్పుడు ప్రభువు మీపై నియమించిన రాజు ఇక్కడ ఉన్నాడు. మీరు ప్రభువుకు భయపడి ఆయనకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీరు మరియు మిమ్మల్ని పరిపాలించే రాజు ఇద్దరూ మంచిదే. అయితే మీరు యెహోవాకు లోబడకపోతే, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లయితే ఆయన చెయ్యి మీ పితరులకు విరోధంగానే మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు నిశ్చలంగా నిలబడి మీ కళ్ల ముందు ప్రభువు చేయబోయే ఈ గొప్ప కార్యాన్ని చూడండి. ఇది గోధుమ కోత సమయం కాబట్టి గోధుమలను దెబ్బతీయడానికి ప్రభువు ఉరుములు మరియు వర్షం కురిపించాడు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భయపడకు, శామ్యూల్ జవాబిచ్చాడు, నువ్వు ఈ దుర్మార్గమంతా చేశావు, అయినా ప్రభువును విడిచిపెట్టకుము, నీ హృదయముతో ప్రభువును సేవించుము. పనికిరాని విగ్రహాల వెంట తిరగవద్దు, అవి పనికిరానివి కాబట్టి వారు మీకు మేలు చేయలేరు, మిమ్మల్ని రక్షించలేరు. ప్రభువు తన గొప్ప పేరు నిమిత్తమూ తన ప్రజలను తిరస్కరించడు, ఎందుకంటే ప్రభువు నిన్ను తన స్వంతం చేసుకోవడానికి సంతోషించాడు. నా విషయానికొస్తే, మీకోసం ప్రార్థించడంలో విఫలమవడం ద్వారా నేను ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేయడం నాకు దూరం, మరియు నేను మీకు మంచి మరియు సరైన మార్గాన్ని బోధిస్తాను. అయితే ప్రభువుకు భయపడి పూర్ణహృదయంతో ఆయనను నమ్మకంగా సేవిస్తూ ఉండండి. అతను మీకోసం చేసిన గొప్ప పనులు ఆలోచించండి. అయినప్పటికీ మీరు చెడు చేయడంలో పట్టుదలతో ఉంటే మీరు మరియు మీ రాజు ఇద్దరూ కొట్టుకుపోతారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి నిరాకరించడం విపత్తును తెస్తుంది, కొన్నిసార్లు ప్రస్తుత ప్రపంచంలో కానీ ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరైనా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరితే మరియు దేవుని వద్దకు తిరిగి రాకపోతే. వ్యాఖ్యలను ముగించండి. ఫిలిష్తీయులు. తరువాత యోనాతాను గెబాలోని ఫిలిష్తీయుల స్థావరంపై దాడి చేశాడు. ఫిలిష్తీయులు దాని గురించి విని ఇస్రాయేలుతో యుద్ధం చేయడానికి సమావేశమయ్యారు. 3,000 రథాలు, 6,000 మంది రథసారథులు, సముద్రతీరంలో ఇసుకతో సమానమైన సైనికులు. ఇస్రాయేలు మనుషులు తమ పరిస్థితి క్లిష్టంగా ఉందని మరియు తమ సైన్యం కష్టతరంగా ఉందని చూసినప్పుడు వారు గుహలలో మరియు దట్టాలలో, రాళ్ల మధ్య మరియు గుంటలు మరియు తొట్టెలలో భయంతో వణుకుతున్నారు. సౌలు 7 రోజులు వేచి ఉన్నాడు. శామ్యూల్ నిర్ణయించిన సమయం అయితే సమూయేలు గిల్గాలుకు రాలేదు. సౌలు మనుషులు చెదరగొట్టారు. కాబట్టి దహనబలులను, సమాధానబలులను నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. మరియు సౌలు దహనబలి అర్పించాడు. అతను అర్పణ చేయడం ముగించగానే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని అభినందించడానికి బయలుదేరాడు. మీరు ఏం చేశారు? శామ్యూల్ అడిగాడు. సౌలు ఇలా జవాబిచ్చాడు. మనుషులు చెదిరిపోతున్నారని, మీరు నిర్ణీత సమయానికి రాలేదని, ఫిలిష్తీయులు మిక్మాష్లో గుమిగూడారని నేను చూసినప్పుడు ఫిలిష్తీయులు గిల్గాలులో నాపైకి వస్తారని నేను అనుకున్నాను. భగవంతుని అనుగ్రహం కోరలేదు కాబట్టి దహనబలి అర్పించాలని నేను బలవంతం చేశాను. నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావు, శామ్యూల్ అన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు పాటించలేదు. నీవు కలిగి ఉంటే అతడు ఇస్రాయేలుపై నీ రాజ్యాన్ని ఎల్లకాలం స్థిరపరిచి ఉండేవాడు. అయితే ఇప్పుడు నీ రాజ్యం నిలువదు. నీవు ప్రభువు ఆజ్ఞను పాటించలేదు గనుక ప్రభువు తన హృదయానుసారమైన మనుష్యుని శోధించి తన ప్రజలకు నాయకునిగా నియమించెను. ఒకరోజు సౌలుకుమారుడైన యోనాతాను తన కవచాన్ని ధరించిన యువకునితో, రండి, అవతలివైపున ఉన్న ఫిలిష్తీయుల స్థావరానికి వెళ్దాం అన్నాడు. కాని తండ్రికి చెప్పలేదు. యోనాతాను అన్నాడు, ఫిలిష్తీయులు మా దగ్గరకు రండి అని చెబితే మేము పైకి ఎక్కుతాము, ఎందుకంటే అది ప్రభువు వారిని మన చేతుల్లోకి ఇచ్చాడనడానికి అది మన సూచన అవుతుంది. జోనాథన్ తన చేతులు మరియు కాళ్లను ఉపయోగించి అతని వెనుకనే తన కవచం మోసే వ్యక్తితో పైకి ఎక్కాడు. ఫిలిష్తీయులు యోనాతాను ముందు పడిపోయారు. అతని ఆయుధాలు మోసేవాడు అతనిని వెంబడించి చంపాడు. ఆ మొదటి దాడిలో జోనాథన్ మరియు అతని కవచం మోసేవారు దాదాపు అరయకరం విస్తీర్ణంలో దాదాపు 20 మందిని చంపారు. మొత్తం సైన్యాన్ని భయాందోళనలకు గురిచేసింది మరియు భూమి కంపించింది. ఇది దేవుడు పంపిన భయాందోళన. సౌలు యాజకునితో మాట్లాడుతుండగా ఫిలిష్తీయుల శిబిరంలో గందరగోళం మరింత పెరిగింది. అప్పుడు సౌలు మరియు అతని మనుషులందరూ సమావేశమై యుద్ధానికి వెళ్లారు. సాయంత్రం రాకముందే, నేను నా శత్రువులపై పగతీర్చుకోకముందే భోజనం చేసేవాడు శాపగ్రస్తుడు అని సౌలు ప్రజలతో ప్రమాణం చేసి ఆ రోజు ఇస్రాయేలీయులు బాధలో ఉన్నారు. కాబట్టి దడంలో ఎవరూ ఆహారం రుచి చూడలేదు. కాని తన తండ్రి ప్రజలను ప్రమాణంతో బంధించాడని జోనాథన్ వినలేదు. కాబట్టి అతను తన చేతిలో ఉన్న కర్ర చివరను చేరుకుని తేనెగూడులో ముంచాడు. అతను తన చేతిని తన నోటికి ఎత్తాడు మరియు అతని కళ్ళు ప్రకాశవంతంగా మారాయి. అప్పుడు ఒక సైనికుడు అతనితో ఇలా అన్నాడు, ఈరోజు భోజనం చేసేవాడు శాపగ్రస్తుడు అని మీ తండ్రి సైన్యాన్ని కఠినమైన ప్రమాణంతో బంధించాడు, అందుకే మగవాళ్లు మూర్ఛపోతారు. జోనాథన్, మా నాన్న దేశం కోసం కష్టాలు తెచ్చారు. ఈ తేనె కొంచెం రుచి చూస్తే నా కళ్ళు ఎలా మెరిసిపోయాయో చూడండి. మగవాళ్లు తమ శత్రువుల నుండి దోచుకున్న దోపిడిలో కొంత ఈరోజు తింటే ఎంత బాగుండేది. ఫిలిష్తీయుల వధ ఇంకా ఎక్కువగా ఉండేది కాదా? ఆ రోజు ఇస్రాయేలీయులు ఫిలిష్తీయులను చంపిన తర్వాత వారు అలసిపోయారు. వారు దోచుకోవడంపై విరుచుకుపడ్డారు మరియు గొర్రెలు, పశువులు మరియు దూడలను తీసుకుని నేలపై వాటిని కసాయి మరియు రక్తంతో కలిపి తిన్నారు. రక్తం ఉన్న మాంసాన్ని తినడం ద్వారా ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. అప్పుడు సౌలు లార్డ్ ఒక బలిపీఠం నిర్మించారు. అతను ఇలా చేయడం ఇదే మొదటిసారి. కంపైలర్ యొక్క వ్యాఖ్య, విపరీతమైన డిమాండ్లు మరియు ప్రకటనలు చాలామంది పాపానికి కారణం కావచ్చు. వ్యాఖ్యను ముగించు. అమాలేకీయులు. సమూయేలు సౌలుతో, ప్రభువు నుండి వచ్చిన సందేశాన్ని ఇప్పుడు వినండి, అమాలేకీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, ఇస్రాయేలుకు దారితీసినప్పుడు వారు చేసిన దానికి నేను వారిని శిక్షిస్తాను. ఇప్పుడు వెళ్లి అమాలేకీయులపై దాడి చేసి వారికి చెందిన ప్రతిదాన్ని పూర్తిగా నాశనం చేయండి. వారిని విడిచిపెట్టవద్దు. పురుషులు మరియు స్త్రీలు, పిల్లలు మరియు శిశువులు, పశువులు మరియు గొర్రెలు, ఒంటెలు మరియు గాడిదలను చంపండి. కాబట్టి సౌలు యూదా నుండి 200,000 మంది సైనికులను మరియు 10,000 మంది సైనికులను పిలిచాడు. సౌలు అమాలేకు పట్టణానికి వెళ్లి లోయలో మెరుపుదాడికి దిగాడు. అప్పుడు సౌలు అమాలేకీయులపై దాడి చేసి అమాలేకీయుల రాజు అగాగును సజీవంగా పట్టుకున్నాడు. అతని ప్రజలందరినీ కత్తితో పూర్తిగా నాశనం చేశాడు. అయితే సౌలు మరియు సైన్యం అగాగును మరియు గొర్రెలు మరియు పశువులు, లావుగా ఉన్న దూడలు మరియు గొర్రె పిల్లలను విడిచిపెట్టింది. అప్పుడు యెహోవా వాక్కు శామ్యూల్కు ఇలా వచ్చింది, సౌలు నా నుండి దూరం అయ్యాడు మరియు నా ఆజ్ఞలను పాటించలేదు, కాబట్టి నేను అతన్ని రాజుగా చేశానని నేను బాధపడ్డాను. శామ్యూల్ అతనిని చేరుకున్నప్పుడు, సౌలు, ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభువు సూచనలను నేను అమలు చేశాను, వెళ్లి ఆ దుష్టులను పూర్తిగా నాశనం చేయి అని యెహోవా మీతో చెప్పాడని శామ్యూల్ చెప్పాడు. ఎందుకు మీరు లార్డ్ లోబడి లేదు? మీరు దోచుకుని ప్రభువు దృష్టిలో చెడు ఎందుకు చేశావు? అయితే నేను యెహోవాకు విధేయత చూపాను అని సౌలు చెప్పాడు. ప్రభువు నాకు అప్పగించిన మిషన్పై నేను వెళ్లాను. నేను అమాలేకీయులను పూర్తిగా నాశనం చేసి వారి రాజువైన అగాగును తిరిగి రప్పించాను. గిల్గాల్లో ఉన్న మీ దేవుడైన యెహోవాకు వాటిని బలి ఇవ్వడానికి సైనికులు దోపిడిలో నుండి గొర్రెలను మరియు పశువులను తీసుకున్నారు. దేవునికి సమర్పించబడిన వాటిలో ఉత్తమమైనది. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవుని ఆజ్ఞలలో కొంత భాగాన్ని మాత్రమే చేయడం ఆయనకు విధేయత చూపడం కాదు. మీరు ఆమోదించిన పాపపు చర్యలకు ఇతరులను నిందిస్తూ బాధ్యతను స్వీకరించరు, అపరాధం నుండి మిమ్మల్ని ఉపశమనం చేస్తారు. వ్యాఖ్యను ముగించు. అయితే సమూయేలు ఇలా జవాబిచ్చాడు, ప్రభువు మాటకు లోబడి ఉన్నంత మాత్రాన దహనబలులు, బలులు యెహోవాకు ఇష్టమా? బలి కంటే లోబడుట మేలు, పొట్టేళ్ల క్రొవ్వు కంటే వినుట మేలు. ఎందుకంటే తిరుగుబాటు అనేది భవిష్యవాణి పాపంలాంటిది, అహంకారం విగ్రహారాధన అనే చెడు లాంటిది. ఎందుకంటే మీరు ప్రభువు మాటను తిరస్కరించారు, అతను మిమ్మల్ని రాజుగా తిరస్కరించాడు. ప్రభువు శామ్యూల్తో, నీ కొమ్మును నూనెతో నింపి నీ దారిలో ఉండు, నేను నిన్ను బెత్లెహేములోని జెస్సీ దగ్గరికి పంపుతున్నాను. అతని కొడుకులలో ఒకరిని రాజుగా ఎన్నుకున్నాను. అయితే శామ్యూల్, నేను ఎలా వెళ్లగలను? సౌలు అది విని నన్ను చంపేస్తాడు. ప్రభువు, నీతో పాటు ఒక కోడలిని తీసుకుని నేను యెహోవాకు బలి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పు. యాగానికి జెస్సీని ఆహ్వానించండి, నేను ఏమి చేయాలో మీకు చూపిస్తాను. నేను సూచించిన వానిని నీవు నా కొరకు అభిషేకించవలను శామ్యూల్ ప్రభువు చెప్పినట్లు చేశాడు. అతను బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ పట్టణపు పెద్దలు ఆయనను కలుసుకున్నప్పుడు వణికిపోయారు. శాంతిగా వచ్చావా అని అడిగారు. శామ్యూల్, అవును, శాంతితో, నేను స్వామికి బలి ఇవ్వడానికి వచ్చాను. మిమ్ములను పవిత్రం చేసి నాతో పాటు యాగానికి రండి అని చెప్పాడు. అప్పుడు అతను జెస్సీ మరియు అతని కుమారులను పవిత్రం చేసి వారిని బలికి ఆహ్వానించాడు. ప్రతి కొడుకు శామ్యూల్ కంటే ముందు వెళ్లాడు. అయితే ప్రభువు శామ్యూల్తో, అతని స్వరూపాన్ని గాని ఎత్తును గాని పరిగణించవద్దు, అతని హృదయాన్ని మాత్రమే పరిగణించండి అని చెప్పాడు. శామ్యూల్ కంటే ముందు వెళ్లిన ఎలియాబ్, అబీనాదాబ్, షమ్మా మరియు 4 కుమారులను ప్రభువు తిరస్కరించాడు. కాబట్టి శామ్యూల్ ఎస్సీని, వీరంతా నీకు ఉన్న కుమారులా? ఇంకా చిన్నవాడు ఉన్నాడు, అయితే అతను గొర్రెలను మేపుతున్నాడు అని జెస్సీ సమాధానం చెప్పాడు. శామ్యూల్, అతని కోసం పంపండి, అతను వచ్చే వరకు మేము కూర్చోము. కాబట్టి అతను పంపి అతనిని తీసుకువచ్చాడు. అతను రెడ్డీగా, చక్కటి రూపాన్ని మరియు అందమైన లక్షణాలతో ఉన్నాడు. అప్పుడు ప్రభువు, లేచి అతనిని అభిషేకించుము. అతడే శామ్యూల్ నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల సమక్షంలో అతనిని అభిషేకించాడు మరియు ఆ రోజునుండి ప్రభువు ఆత్మశక్తితో దావీదుపైకి వచ్చింది. సమూయేలు రామాకు వెళ్లాడు. ఇప్పుడు ప్రభువు ఆత్మ సౌలు నుండి వెళ్లిపోయింది మరియు ప్రభువు నుండి ఒక దుష్టాత్మ అతనిని హింసించింది. సౌలు సేవకులు అతనితో, చూడండి, దేవుని నుండి వచ్చిన దుష్టాత్మ నిన్ను హింసిస్తోంది. వీణ వాయించే వారికోసం వెతకమని మా ప్రభువు తన సేవకులకు ఆజ్ఞాపించనివ్వండి. దేవుని నుండి దురాత్మ మీపైకి వచ్చినప్పుడు అతను ఆడతాడు, మీరు బాగుపడతారు. సేవకులలో ఒకడు, నేను బెత్లెహేముకు చెందిన జెస్సీ కుమారుడిని చూశాను, అతనికి వీణ వాయించడం తెలుసు. అతను ధైర్యవంతుడు మరియు యోధుడు. అతను చక్కగా మాట్లాడతాడు మరియు అందంగా కనిపించేవాడు, మరియు ప్రభువు అతనితో ఉన్నాడు. అప్పుడు సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, గొర్రెలతో ఉన్న నీ కుమారుడైన దావీదును నాకు పంపు అని చెప్పాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని సేవలో ప్రవేశించాడు. సౌలు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి వచ్చినప్పుడల్లా దావీదు తన వీణను పట్టుకుని వాయించేవాడు. అప్పుడు సౌలుకు ఉపశమనం కలుగుతుంది, అతను మంచి అనుభూతి చెందుతాడు, మరియు దుష్టాత్మ అతన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు ఫిలిష్తీయులు యుద్ధానికి తమ సైన్యాన్ని సమకూర్చుకున్నారు. 9 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న వారి యోధుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయటకు వచ్చి ఇస్రాయేలు శ్రేణులతో ఇలా అరిచాడు, మీరు బయటకు వచ్చి యుద్ధానికి ఎందుకు వచ్చారు? నేను ఫిలిష్తీయుడను కాను, మీరు సౌలు సేవకులు కాదా? ఒక వ్యక్తిని ఎన్నుకోండి మరియు అతనిని నా దగ్గరకు రండి. ఈరోజు నేను ఇజ్రాయెల్ శ్రేణులను ధిక్కరిస్తున్నాను. నాకు ఒక మనిషిని ఇవ్వండి మరియు మనం ఒకరితో ఒకరు పోరాడుకుందాం. 40 రోజులు ఫిలిష్తీయుడు ప్రతి ఉదయం మరియు సాయంత్రం ముందుకు వచ్చి తన స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు యెష్షయి తన కుమారుడైన దావీదుతో ఇలా అన్నాడు, ఈ ఏఫా కాల్చిన ధాన్యాన్ని, ఈ 10 రొట్టెలను నీ సహోదరుల కోసం తీసుకువెళ్లి వారి శిబిరానికి త్వరగా వెళ్ళు. ఈ 10 చీజ్లను వారి యూనిట్ కమాండర్ వద్దకు తీసుకెళ్లండి. మీ సోదరులు ఎలా ఉన్నారో చూడండి మరియు వారి నుండి కొంత హామీని తీసుకురండి. వేకువజామున దావీదు ఒక గొర్రెల కాపరితో మందను విడిచిపెట్టి యెస్సీ నిర్దేశించినట్లు ఎక్కించుకుని బయలుదేరాడు. యుద్ధం కేకలు వేస్తూ సైన్యం తన యుద్ధస్థానాలకు వెడుతుండగా అతను శిబిరానికి చేరుకున్నాడు. ఇస్రాయేలు మరియు ఫిలిష్తీయులు ఒకరికొకరు ఎదురుగా తమ రేఖలను గీసుకున్నారు. డేవిడ్ తన వస్తువులను సామాగ్రి కీపర్ వద్ద వదిలి యుద్ధరేఖల వద్దకు పరిగెత్తి తన సోదరులను పలకరించాడు. అతను వారితో మాట్లాడుతున్నప్పుడు గొలియాత్ తన పంక్తుల నుండి బయటికి వచ్చి తన సాధారణ ధిక్కారాన్ని అరిచాడు, మరియు దావీదు అది విన్నాడు. ఇస్రాయేలీయులు ఆ వ్యక్తిని చూడగానే చాలా భయంతో అతని దగ్గర నుండి పారిపోయారు. దావీదు తన దగ్గర నిలబడిన వారిని ఇలా అడిగాడు, ఈ ఫిలిష్తీయుడిని చంపి ఇస్రాయేలు నుండి ఈ అవమానాన్ని తొలగించే వ్యక్తి కోసం ఏమి చేస్తారు? సజీవుడైన దేవుని సైన్యాలను ధిక్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవరు? దావీదు చెప్పినది విని సౌలుకు నివేదించాడు. సౌలు అతనిని పిలిపించాడు. దావీదు సౌలుతో ఇలా అన్నాడు, ఈ ఫిలిష్తీయుని విషయములో ఎవరూ దృఢపడవద్దు, నీ సేవకుడు వెళ్లి అతనితో యుద్ధం చేస్తాడు. దానికి సౌలు, ఈ ఫిలిష్తీయుని మీదికి వెళ్లి అతనితో యుద్ధం చేయలేవు, నువ్వు బాలుడివి, అతను తన యవ్వనం నుండి పోరాడే వ్యక్తి. అయితే దావీదు సౌలుతో, నీ సేవకుడు తన తండ్రి గొర్రెలను మేపుతున్నాడు. ఒక సింహం లేదా ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెను తీసుకువెళ్లినప్పుడు నేను దానిని వెంబడించి కొట్టిదాని నోటి నుండి గొర్రెలను రక్షించాను. సింహం మరియు ఎలుగుబంటి పంజా నుండి నన్ను విడిపించిన ప్రభువు ఈ ఫిలిష్తీయుడి చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. సౌలు దావీదుతో, వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు అన్నాడు. అప్పుడు అతను తన చేతితో తన కర్రను తీసుకుని ప్రవాహం నుండి 5 మృదువైన రాళ్లను ఎంచుకుని వాటిని తన గొర్రెల కాపరి సంచిలో ఉంచి తన చేతిలో జోలె పట్టుకుని ఫిలిష్తీయుని దగ్గరకు వచ్చాడు. ఇంతలో ఫిలిష్తీయుడు తన కవచంతో ఎదురుగా దావీదు దగ్గరికి వస్తున్నాడు. అతను డేవిడ్ వైపు చూశాడు, మరియు అతను కేవలం ఒక బాలుడు, రెడ్డి మరియు అందమైనవాడు, మరియు అతను అతనిని తృణీకరించాడు. అతను దావీదుతో, నేను కుక్కనా? నువ్వు కర్రలతో నా దగ్గరకు వస్తావా? మరియు ఫిలిష్తీయుడు దావీదును అతని దేవతలచే శపించాడు. ఇక్కడకు రండి, నేను మీ మాంసాన్ని ఆకాశపక్షులకు, అడవి జంతువులకు ఇస్తాను. దావీదు ఫిలిష్తీయునితో ఇలా అన్నాడు, నువ్వు కత్తి, ఈటెతో నా మీదికి వచ్చావు. అయితే నువ్వు ధిక్కరించిన ఇస్రాయేలు సైన్యాల దేవుడైన సర్వశక్తిమంతుడైన ప్రభువు పేరిట నేను నీ మీదికి వస్తాను. ఈరోజు ప్రభువు నిన్ను నాకు అప్పగిస్తాడు, నేను నిన్ను కొట్టి నీ తల నరికివేస్తాను. ఈరోజు నేను ఫిలిష్తీయుల సైన్యం యొక్క కళేబరాలను ఆకాశపక్షులకు మరియు భూమిపై ఉన్న మృగాలకు ఇస్తాను, మరియు ఇస్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకుంటుంది. ప్రభువు రక్షిస్తున్నది కత్తి లేదా ఈటె ద్వారా కాదని ఇక్కడ గుమిగూడిన వారందరికీ తెలుసు. ఎందుకంటే యుద్ధం యెహోవాదే. ఆయన మీ అందరినీ మన చేతుల్లోకి అప్పగిస్తాడు. ఫిలిష్తీయుడు అతనిపై దాడి చేయడానికి దగ్గరికి వెళ్లగా దావీదు అతన్ని కలవడానికి యుద్ధరేఖ వైపు వేగంగా పరిగెత్తాడు. అతను తన సంచిలోంచి ఒక రాయిని తీసివేసి ఫిలిష్తీయుని నుదిటిపై కొట్టాడు. రాయి అతని నుదుటిపైకి దిగింది మరియు అతను నేలమీద పడ్డాడు. డేవిడ్ పరుగెత్తి అతని మీద నిలబడ్డాడు. అతను ఫిలిష్తీయుని కత్తిని పట్టుకుని ఒడ్డు నుండి తీశాడు. అతన్ని చంపిన తర్వాత కత్తితో అతని తలను నరికివేశాడు. దావీదు ఫిలిష్తీయుడిని చంపి తిరిగి వచ్చిన వెంటనే అబ్నేరు అతనిని పట్టుకుని సౌలు దగ్గరికి తీసుకొచ్చాడు. దావీదు సౌలుతో మాట్లాడడం ముగించిన తర్వాత యోనాతాను దావీదుతో ఆత్మలో ఒకడు అయ్యాడు మరియు అతను తనలాగే అతనిని ప్రేమించాడు. ఆ రోజునుండి సౌలు దావీదును తన తండ్రి ఇంటికి తిరిగి రానివ్వలేదు. యోనాతాను దావీదును తనవలే ప్రేమించినందున అతనితో ఒడంబడిక చేసుకున్నాడు. యోనాతాను తాను ధరించిన వస్త్రాన్ని తీసివేసి దావీదుకు తన వస్త్రంతోపాటు అతని కత్తి, విల్లు మరియు బెల్టు కూడా ఇచ్చాడు. సౌలు అతనిని ఏమి చేయమని పంపినా దావీదు దానిని ఎంత విజయవంతంగా చేశాడు. సౌలు అతనికి సైన్యంలో ఉన్నత పదవిని ఇచ్చాడు. ఇది ప్రజలందరికీ, సౌలు అధికారులకి కూడా సంతోషాన్నిచ్చింది. దావీదు ఫిలిష్తీయుడిని చంపిన తర్వాత పురుషులు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఇస్రాయేలులోని అన్ని పట్టణాల నుండి స్త్రీలుగానం మరియు నృత్యం, సంతోషకరమైన పాటలు మరియు టాంబురైన్లు మరియు వీణలతో రాజు సౌలును కలవడానికి వచ్చారు. వారు నృత్యం చేస్తున్నప్పుడు వారు ఇలా పాడారు, సౌలు అతని వేలమందిని, దావీదు అతని పదివేలమందిని చంపాడు. సౌలు చాలా కోపంగా ఉన్నాడు. ఈ పల్లవి అతనిని ఉర్రూతలుగించింది. అప్పటినుండి సౌలు దావీదుమీద అసూయతో కన్ను వేసి ఉన్నాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, గర్వం లేదా అధికారం మరియు ప్రాముఖ్యత కోసం కోరిక దేవుని స్వభావం కాదు. ఈ రకమైన వైఖరులు ప్రత్యర్థుల మధ్య అసూయను కలిగిస్తాయి. వ్యాఖ్యను ముగించు. సౌలు అతను ఎంత విజయవంతమయ్యాడో చూసినప్పుడు అతనికి భయపడ్డాడు. అయితే ఇస్రాయేలు మరియు యూదా వారందరూ దావీదును ప్రేమించారు, ఎందుకంటే అతను వారి ప్రచారాలలో వారిని నడిపించాడు. సౌలు దావీదుతో, ఇదిగో నా పెద్ద కూతురు మేరాబు, నేను ఆమెను నీకు వివాహం చేస్తాను, నాకు మాత్రమే ధైర్యంగా సేవ చేయండి మరియు ప్రభువుతో యుద్ధం చేయండి. ఎందుకంటే సౌలు తనలో తాను ఇలా చెప్పుకున్నాడు, నేను అతనిపై చేయి ఎత్తను, ఫిలిష్తీయులు అలా చేయనివ్వండి. అయితే మేరాబును దావీదుకు ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఆమెను మెహోలాకు చెందిన అడ్రియేల్కు వివాహం చేశారు. ఇప్పుడు సౌలు కుమార్తె మీకాలు దావీదుతో ప్రేమలో ఉంది మరియు వారు దాని గురించి సౌలుకు చెప్పినప్పుడు అతను సంతోషించాడు. ఫిలిష్తీయుల హస్తము అతనికి విరోధముగా ఉండునట్లు, ఆమె అతనికి ఉచ్చుగా ఉండునట్లు, నేను ఆమెను అతనికి ఇస్తాను అని అతడు అనుకున్నాడు. దావీదు ఇలా అన్నాడు, రాజుకి అల్లుడు అవ్వడం చిన్న విషయమేనా? నేనొక పేదవాడిని, అంతగా తెలియనివాడిని, సౌలు పరిచారకుడు. రాజు తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి 100 ఫిలిష్తీయుల ముందరీ చర్మాలు తప్ప పెళ్లికూతురికి వేరే ధర అక్కర్లేదు అని చెప్పాడు. ఫిలిష్తీయుల చేతిలో దావీదు పడగొట్టాలనేది సౌలు పథకం. కాబట్టి నిర్ణీత సమయం ముగియకముందే దావీదు మరియు అతని మనుషులు బయటకు వెళ్లి 200 ఫిలిష్తీయులను చంపారు. అతను రాజుకు అల్లుడు కావడానికి వారి ముందరి చర్మాలను తీసుకువచ్చి రాజుకు పూర్తి సంఖ్యను సమర్పించాడు. అప్పుడు సౌలు అతనికి తన కుమార్తె అయిన మీకలను ఇచ్చి వివాహం చేశాడు. దావీదు వీణ వాయిస్తుండగా సౌలు తన ఈటెతో అతనిని గోడకు తొక్కాలని ప్రయత్నించాడు. అయితే సౌలు ఈటెను గోడలోకి తొక్కడంతో దావీదు అతనిని తప్పించుకున్నాడు. ఆ రాత్రి డేవిడ్ తప్పించుకున్నాడు. దావీదు పారిపోయి తప్పించుకున్న తర్వాత రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వెళ్లి సౌలు తనకు చేసినదంతా చెప్పాడు. తర్వాత అతడు సమూయేలు నాయోతుకు వెళ్లి అక్కడే ఉండిపోయారు. అప్పుడు దావీదు జోనాథన్ దగ్గరికి వెళ్లి, నేనేం చేశాను? నా నేరం ఏమిటి? మీ నాన్నగారికి నేను ఎలా అన్యాయం చేశాను? అతను నా ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడు? జోనాథన్ బదులిచ్చారు, నువ్వు చావవు. చూడు, మా నాన్న చిన్నదైనా గొప్పదైనా నాపై నమ్మకం లేకుండా ఏమీ చేయరు. అతను ఈ విషయాన్ని నా నుండి ఎందుకు దాచాడు? అలా కాదు, కాని దావీదు ప్రమాణం చేసి, నీ దృష్టిలో నాకు దయ ఉందని మీ తండ్రికి బాగా తెలుసు, మరియు అతను ఈ విషయం యోనాతానుకు తెలియకూడదు లేదా అతను దుఃఖపడతాడు అని తనలో తాను చెప్పుకున్నాడు. అయితే ప్రభువు జీవిస్తున్నట్లుగా మరియు మీరు జీవిస్తున్నట్లుగా నాకు మరియు మరణానికి మధ్య ఒక అడుగు మాత్రమే ఉంది. యోనాతాను దావీదుతో, నేనేం చేయాలనుకుంటున్నావో నేను నీకు చేస్తాను అని చెప్పాడు. కాబట్టి డేవిడ్ అన్నాడు, చూడండి, రేపు అమావాస్య పండుగ, నేను రాజుతో కలిసి భోజనం చేయాలి, కాని రేపు సాయంత్రం వరకు నేను వెళ్లి పొలంలో దాక్కున్నాను. మీ తండ్రి నన్ను కోల్పోయినట్లయితే అతనితో చెప్పండి, డేవిడ్ తన స్వస్థలమైన బేత్లెహేముకు త్వరగా వెళ్లడానికి నా అనుమతిని అడిగాడు, ఎందుకంటే అతని మొత్తం వంశం కోసం అక్కడ వార్షిక త్యాగం చేయబడుతుంది, అతను చాలా బాగుంది అని చెబితే మీ సేవకుడు క్షేమంగా ఉన్నాడు. కాని అతను తన నిగ్రహాన్ని కోల్పోతే అతను నాకు హాని చేయాలని నిశ్చయించుకున్నాడని మీరు అనుకోవచ్చు. నీ విషయానికొస్తే నీ సేవకుని పట్ల దయ చూపండి, ఎందుకంటే మీరు అతనిని ప్రభువు ముందు మీతో ఒడంబడికలోకి తెచ్చారు. నేను దోషి అయితే నన్ను మీరే చంపండి. నన్ను మీ నాన్నకి ఎందుకు అప్పగిస్తారు? ఎప్పుడు? జోనాథన్ అన్నారు. మా నాన్న మీకు హాని చేయాలని నిశ్చయించుకున్నారని నాకు కనీసం ఆలోచన ఉంటే నేను మీకు చెప్పలేదా? కాబట్టి యోనాతాను దావీదు ఇంటివారితో, ప్రభువు దావీదు శత్రువులను లెక్కింపజేయునుగాక అని ఒక నిబంధన చేశాడు. మరియు జోనాథన్ డేవిడ్ తనపై ప్రేమతో తన ప్రమాణాన్ని పునరుద్ఘాటించాడు, ఎందుకంటే అతను తనను తాను ప్రేమించినట్లే అతనిని ప్రేమించాడు. అమావాస్య పండగ రాగానే రాజుగారు భోజనానికి కూర్చున్నారు. అతను యోనాతానుకు ఎదురుగా గోడ పక్కన తన అలవాటు స్థలంలో కూర్చున్నాడు, మరియు అబ్నేరు సౌలు పక్కన కూర్చున్నాడు, కాని దావీదు స్థలం ఖాళీగా ఉంది. సౌలు ఆ రోజు ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే దావీదును ఆచారబద్ధంగా అపవిత్రంగా మార్చడానికి అతనికి ఏదో జరిగి ఉండాలి, ఖచ్చితంగా అతను అపవిత్రుడు అని అనుకున్నాడు. కాని మరుసటి రోజు, నెల రెండవ రోజు, డేవిడ్ స్థానం మళ్లీ ఖాళీగా ఉంది. అప్పుడు సౌలు తన కుమారుడైన యోనాతానుతో, యెష్షయి కుమారుడు నిన్నగాని ఈరోజుగాని భోజనానికి ఎందుకు రాలేదు అని అడిగాడు. యోనాతాను ఇలా జవాబిచ్చాడు, దావీదు బేత్లెహేముకు వెళ్లడానికి నన్ను చాలా శ్రద్ధగా అడిగాడు. అతను, నన్ను వెళ్లనివ్వండి, ఎందుకంటే మా కుటుంబం పట్టణంలో యాగం ఆచరిస్తోంది మరియు మా సోదరుడు నన్ను అక్కడ ఉండమని ఆదేశించాడు. మీ దృష్టిలో నాకు దయ ఉంటే నా సోదరులను చూడటానికి నన్ను వెళ్లనివ్వండి. అందుకే అతను రాజుగారి బల్లదగ్గరికి రాలేదు అని చెప్పాడు. సౌలుకు యోనాతాను మీద కోపం వచ్చింది, మరియు అతను అతనితో ఇలా అన్నాడు, వక్రబుద్ధిగల మరియు తిరుగుబాటు చేసే స్త్రీ కుమారుడా, నీ అవమానం కోసం, నిన్ను కన్న తల్లి అవమానం కోసం నువ్వు జెస్సీ కొడుకు పక్షం వహించానని నాకు తెలియదా? యెష్షయి కుమారుడు ఈ భూమ్మీద జీవించినంతకాలం నువ్వుగాని నీ రాజ్యంగాని స్థిరపడవు. ఇప్పుడు పంపి అతనిని నా దగ్గరకు తీసుకురండి, అతడు చనిపోవాలి. అతనికి ఎందుకు మరణశిక్ష విధించాలి? ఏం చేశాడు? జోనాథన్ తన తండ్రిని అడిగాడు. అయితే సౌలు అతన్ని చంపడానికి అతనిపై తన ఈటెను విసిరాడు. అప్పుడు తన తండ్రి డేవిడ్ని చంపాలని యోనాతానుకు తెలుసు. దావీదును చంపాలనే సౌలు ఉద్దేశం యోనాతాను మరియు దావీదుకు ఇప్పుడు తెలుసు. యోనాతాను దావీదుతో, శాంతితో వెళ్ళు, ఎందుకంటే ప్రభువు నామంలో మనం ఒకరితో ఒకరు స్నేహం చేసుకుంటామని ప్రమాణం చేశాము. నీకు నాకు మధ్య మరియు నీ సంతానానికి మరియు నా సంతతికి మధ్య ఎప్పటికీ యెహోవా సాక్షి అని చెప్పాడు. తర్వాత దావీదు వెళ్లిపోయాడు. యోనాతాను పట్టణానికి తిరిగి వెళ్లాడు. దావీదు నోబుకు, యాజకుడైన అహీమెలెకు వద్దకు వెళ్లాడు. అహీమెలెకు అతనిని కలుసుకున్నప్పుడు వణికిపోయి, ఎందుకు ఒంటరిగా ఉన్నావు? మీతో ఎవరూ లేరు ఎందుకు? దావీదు అహీమెలెకుతో ఇలా జవాబిచ్చాడు, రాజు నాతో ఒక నిర్దిష్టమైన పనిని ఆరోపించాడు, మరియు నీ మిషన్ మరియు నీ సూచనల గురించి ఎవరికీ తెలియకూడదు అని నాతో చెప్పాడు. నా మనుషుల విషయానికొస్తే, నన్ను ఒక నిర్దిష్ట ప్రదేశంలో కలవమని నేను వారికి చెప్పాను. ఇప్పుడు మీ చేతిలో ఏమి ఉంది? నాకు 5 రొట్టెలు ఇవ్వండి, లేదా మీకు ఏది దొరికితే అది నాకు ఇవ్వండి. అయితే యాజకుడు దావీదుతో, నా దగ్గర మామూలు రొట్టెలేమీ లేవు, అయినప్పటికీ ఇక్కడ కొంత పవిత్రమైన రొట్టె ఉంది, కాబట్టి యాజకుడు అతనికి పవిత్రమైన రొట్టె ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ ప్రభువు సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టె తప్ప అది తీసివేసిన రోజున వేడి రొట్టెతో భర్తీ చేయబడింది. దావీదు అహీమెలెకుని ఇలా అడిగాడు, నీ దగ్గర ఈటె లేదా కత్తి లేదా? రాజుగారి పని అత్యవసరం కాబట్టి నేను నా ఖడ్గాన్నిగాని మరే ఇతర ఆయుధాన్నిగాని తీసుకురాలేదు. గొల్యాతు ఖడ్గం అక్కడ ఉంది కాబట్టి దావీదు దానిని తీసుకున్నాడు. ఆ రోజు దావీదు సౌలు నుండి పారిపోయి గాతూ రాజు ఆకీషు దగ్గరికి వెళ్లాడు. అయితే ఆకీషు సేవకులు అతనితో, ఈ దేశానికి రాజు అయిన దావీదు కాదా? సౌలు వేలమందిని, దావీదు 10,000 మందిని చంపేశారా అని వారు తమ నృత్యాలలో పాడేది ఆయనే కదా. దావీదు ఈ మాటలను మనసులో పెట్టుకుని గాతూ రాజు ఆకీష్కు చాలా భయపడ్డాడు. వారి సమక్షంలో పిచ్చివాడిలా నటించాడు, మరియు అతను వారి చేతుల్లో ఉన్నప్పుడు అతను పిచ్చివాడిలా ప్రవర్తించాడు. గేటు తలుపుల మీద గుర్తులు వేసి లాలాజలం అతని గడ్డం నుండి పారేలా చేశాడు. మతిస్థిమితం లేనివాడిని నా దగ్గరకు ఎందుకు తీసుకురావాలి? ఇంతటి పిచ్చివాడిని నా ముందు ఇలా కొనసాగించడానికి నువ్వు ఇక్కడికి తీసుకురావాలి? ఈ మనిషి నా ఇంట్లోకి రావాలా? దావీదుగాతు విడిచి అదుల్లాం గుహకు పారిపోయాడు. అతని సోదరులు మరియు అతని తండ్రి ఇంటివారు దాని గురించి విని అక్కడ అతని వద్దకు వెళ్లారు. కష్టాల్లో లేదా అప్పుల్లో ఉన్నవారు లేదా అసంతృప్తితో ఉన్నవారందరూ అతని చుట్టూ చేరారు, మరియు అతను వారికి నాయకుడయ్యాడు. దాదాపు 400 మంది అతనితో ఉన్నారు. దావీదు అక్కడి నుండి మోయాబులోని మిస్పాకు వెళ్లి మోయాబు రాజుతో, దేవుడు నా కోసం ఏమి చేస్తాడో నేను తెలుసుకునే వరకు నా తండ్రిని మరియు తల్లిని వచ్చి మీతో ఉండనివ్వరా? కాబట్టి అతను వారిని మోయాబు రాజు వద్ద విడిచిపెట్టాడు, మరియు దావీదు కోటలో ఉన్నంతకాలం వారు అతనితో ఉన్నారు. కాని ప్రవక్త అయిన గాదు దావీదుతో, నువ్వు కోటలో ఉండకు, యూదాదేశానికి వెళ్ళు. కాబట్టి దావీదు బయలుదేరి హెరేతు అడవికి వెళ్లాడు. దావీదు మరియు అతని మనుషులు కనుగొనబడ్డారని సౌలు ఇప్పుడు విన్నాడు. మరియు సౌలు చేతిలో ఈటే, గిబియా వద్ద కొండపై ఉన్న చింత చెట్టు కింద కూర్చున్నాడు. అతని అధికారులందరూ అతని చుట్టూ నిలబడి ఉన్నారు. సౌలు వారితో ఇలా అన్నాడు, బెన్యామీనీయులారా వినండి, యెష్షయి కుమారుడు మీ అందరికీ పొలాలు ద్రాక్షతోటలు ఇస్తారా? ఆయన మీ అందరినీ 1,000 మందికి సైన్యాధిపతులుగా 100 మందికి సైన్యాధిపతులుగా చేస్తాడా? అందుకే మీరంతా నాపై కుట్రపన్నారు. నా కొడుకు జెస్సీ కుమారుడితో ఎప్పుడు ఒడంబడిక చేసుకున్నాడో ఎవరూ నాకు చెప్పరు. మీలో ఎవరూ నా గురించి చింతించరు, లేదా నా కొడుకు నా సేవకుడిని నా కోసం వేచి ఉండమని ప్రేరేపించాడని చెప్పలేదు ఈ రోజులాగా. అయితే దావీదు మరియు అహెమెలకు మధ్య జరిగిన సంభాషణను విన్న దోయేగ్ సౌలు అధికారులతో నిలబడి, నోబ్ వద్ద అహీతుబు కొడుకు అహీమెలకు వద్దకు జెస్సీ కుమారుడు రావటం నేను చూశాను. అహీమెలకు అతని కొరకు ప్రభువును విచారించాడు. ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అతనికి అందించాడు. అప్పుడు రాజు అహీతుబు కుమారుడైన యాజకుడైన అహీమెలెకును, నోబులో యాజకులైన అతని తండ్రి కుటుంబ సభ్యులందరినీ పిలిపించాడు. వారందరూ రాజు వద్దకు వచ్చారు. సౌలు, అహీటూబు కుమారుడా వినండి అన్నాడు. నువ్వు జెస్సీ కుమారుడు నాకు వ్యతిరేకంగా ఎందుకు కుట్రపన్నావు? అతనికి రొట్టెలు మరియు ఖడ్గాన్ని ఇచ్చి అతనికోసం దేవుణ్ణి విచారించారు, కాబట్టి అతను నాపై తిరుగుబాటు చేసి ఈ రోజులాగే నాకోసం వేచి ఉన్నాడు. అహీమెలకు, నువ్వు మరియు నీ తండ్రి కుటుంబమంతా తప్పకుండా చనిపోతావు. అప్పుడు రాజు తన పక్షాన ఉన్న కాపలాదారులకు ఇలా ఆజ్ఞాపించాడు, యెహోవా యాజకులు కూడా దావీదు పక్షం వహించారు, కాబట్టి వాళ్లను చంపేయండి. అతను పారిపోతున్నాడని తెలిసినా నాతో చెప్పలేదు. కాని రాజు యొక్క అధికారులు ప్రభువు యొక్క యాజకులను కొట్టడానికి చేయి ఎత్తడానికి ఇష్టపడలేదు. అప్పుడు రాజు, నువ్వు తిరిగి యాజకులను కొట్టివేయు అని డోయేగ్కి ఆజ్ఞాపించాడు. కాబట్టి ఎదోమీయుడైన డోయేగ్ తిరిగి వారిని కొట్టాడు. ఆ రోజు అతను నార ఏఫోదు ధరించిన 85 మందిని చంపాడు. యాజకుల పట్టణమైన ఖడ్గమైన నోబును, దాని స్త్రీపురుషులను, దాని పిల్లలను, పసిపాపలను, దాని పశువులను, గాడిదలను మరియు గొడ్డెలను కూడా వధించాడు. అయితే అహీమెలకు కుమారుడైన అబ్యాతార్ తప్పించుకుని దావీదుతో చేరడానికి పారిపోయాడు, మరియు సౌలు యెహోవా యాజకులను చంపాడని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు అబ్యాతార్తో ఇలా అన్నాడు, నీ తండ్రి కుటుంబం మొత్తం చనిపోవడానికి నేనే బాధ్యుడను. నాతో ఉండు, భయపడకు, నీ ప్రాణంకోసం వెతుకుతున్న వ్యక్తి నాకోసం కూడా వెతుకుతున్నాడు. నువ్వు నా దగ్గర క్షేమంగా ఉంటావు. ఫిలిష్తీయులు వ్యతిరేకంగా వెళతారు. ఇదిగో ఫిలిష్తీయులు కెయీలాతో పోరాడి నూర్పిళ్లను కొల్లగొడుతున్నారు అని దావీదుకు చెప్పినప్పుడు అతడు, నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులపై దాడి చేయాలా అని యెహోవాను అడిగాడు. ప్రభువు అతనికి జవాబిచ్చాడు, వెళ్లి ఫిలిష్తీయులపై దాడి చేసి కెయీలాను రక్షించు. నేను ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించబోతున్నాను. కాబట్టి దావీదు మరియు అతని మనుష్యులు కెయీలాకు వెళ్లి ఫిలిష్తీయులతో పోరాడి వారి పశువులను తీసుకువెళ్లారు. అతను ఫిలిష్తీయులకు భారీ నష్టం కలిగించాడు మరియు కెయీలా ప్రజలను రక్షించాడు. ఇప్పుడు అహీమెలకు కుమారుడైన అబ్యాతార్ కెయీలాలో దావీదు వద్దకు పారిపోయినప్పుడు అతనితో పాటు ఏఫోదును తెచ్చాడు. దావీదు కెయీలాకు వెళ్లాడని సౌలుకు చెప్పగా, దేవుడు అతన్ని నాకు అప్పగించాడు. దావీదు ద్వారాలు మరియు కడ్డీలు ఉన్న పట్టణంలోకి ప్రవేశించి తనను తాను బంధించుకున్నాడు అని చెప్పాడు. మరియు సౌలు దావీదును మరియు అతని మనుషులను ముట్టడించుటకు కెయీలాకు వెళ్ళుటకు తన సైన్యములన్నిటినీ యుద్ధమునకు రప్పించెను. సౌలు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడని దావీదు తెలుసుకున్నప్పుడు అతడు యాజకుడైన అబ్యాతారుతో, ఏఫోదు తీసుకురా అన్నాడు. దావీదు ఇలా అన్నాడు, ఇస్రాయేలు దేవా యెహోవా, సౌలు నా కోసం కెయీలాకు వచ్చి పట్టణాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తున్నాడని మీ సేవకుడు ఖచ్చితంగా విన్నారు. కెయీలా పౌరులు నన్ను అతనికి అప్పగిస్తారా? నీ సేవకుడు విన్నట్లు సౌలు దిగివస్తాడా? యెహోవా ఇస్రాయేలు దేవా, నీ సేవకునికి చెప్పు మరియు యెహోవా అతను చేస్తాడు. దావీదు ఎడారి కోటలలో మరియు జీఫ్ ఎడారి కొండలలో ఉన్నాడు. సౌలు రోజురోజుకు అతని కోసం వెతికాడు, కాని దేవుడు దావీదును అతని చేతికి అప్పగించలేదు. చెడ్డ నాబాల్. అప్పుడు దావీదు మాయోను ఎడారిలోకి వెళ్లాడు. అక్కడ మాయోనులో చాలా ధనవంతుడు కార్మెల్లో 1000 మేకలు మరియు 3000 గొర్రెలను కలిగి ఉన్నాడు. అతని పేరు నాబాలు మరియు అతని భార్య పేరు అబీగయీలు. ఆమె తెలివైన మరియు అందమైన మహిళ, కాని ఆమె భర్త కాలేబైట్ అతని వ్యవహారాల్లో అసభ్యంగా మరియు నీచంగా ఉండేవాడు. దావీదు 10 మంది యువకులను పంపి కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి, నా పేరు మీద అతనికి వందనం చేయండి. అతనితో చెప్పు, ఇది గొర్రెలు కోసే సమయం అని ఇప్పుడు నేను విన్నాను. మీ కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారితో చెడుగా ప్రవర్తించలేదు మరియు వారు కర్మెల్లో ఉన్నంతకాలం వారిది ఏమీ కనిపించలేదు. మీ స్వంత సేవకులను అడగండి మరియు వారు మీకు చెప్తారు. కాబట్టి మేము పండుగ సమయంలో వస్తాము, కాబట్టి నా యువకుల పట్ల అనుకూలంగా ఉండండి. దయచేసి నీ సేవకులకు, నీ కుమారుడైన దావీదుకు నీకు ఏది దొరికితే అది వారికి ఇవ్వండి. నాబాలు దావీదు సేవకులకు, ఈ దావీదు ఎవరు? ఈ జెస్సీ కొడుకు ఎవరు? ఈ రోజుల్లో చాలామంది సేవకులు తమ యజమానుల నుండి విడిపోతున్నారు. నా రొట్టెని నీళ్లని, నా కత్తెర కోసం నేను వధించిన మాంసాన్ని తీసుకుని ఎక్కడి నుండి వచ్చిన వాళ్లకు ఎందుకు ఇవ్వాలి? వారు వచ్చినప్పుడు వారు ప్రతి పదాన్ని నివేదించారు. దావీదు తన మనుషులతో, మీ కత్తులు ధరించండి. కాబట్టి వారు తమ కత్తులు ధరించారు మరియు దావీదు తన కత్తులు ధరించాడు. దావీదుతో పాటు దాదాపు 400 మంది మనుష్యులు వెళ్లారు. అయితే 200 మంది సామాగ్రితో ఉన్నారు. ఒక సేవకుడు అబీగయీలుతో ఇలా అన్నాడు, నాబాలు దావీదు మనుషులతో ఏమి చెప్పాడు? అబిగైల్ సమయం కోల్పోలేదు. ఆమె 200 రొట్టెలు, 2 ద్రాక్షారసాలు, 5 గొర్రెలు, కాల్చిన గింజలు 5, ఎండుద్రాక్షలు 100 రొట్టెలు మరియు 200 అంజూరపు రొట్టెలు తీసుకుని వాటిని గాడిదలపై ఎక్కించింది. అప్పుడు ఆమె తన సేవకులతో, ముందుకు వెళ్ళుము, నేను మీ వెనకాల వస్తాను. కాని ఆమె తన భర్త నాబాలుకు చెప్పలేదు. ఆమె తన గాడిదను ఎక్కి కొండ లోయలోకి వస్తుండగా అక్కడ డేవిడ్ మరియు అతని మనుషులు ఆమె వైపు దిగివస్తున్నారు. ఆమె వారిని కలుసుకుంది. అబీగయీలు దావీదును చూసినప్పుడు ఆమె త్వరగా తన గాడిదపై నుండి దిగి దావీదు ముందు తలవంచి నమస్కరించింది. ఆమె అతని పాదాలపై పడి ఇలా చెప్పింది, నా ప్రభూ, నిందలు నాపై మాత్రమే ఉండనివ్వండి. దయచేసి మీ సేవకుడు మీతో మాట్లాడనివ్వండి, నీ సేవకుడు చెప్పేది విను. నా ప్రభువు ఆ దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోకు. అతను తన పేరు వలెనే ఉన్నాడు. అతని పేరు ఫూల్ మరియు మూర్ఖత్వం అతనితో వెడుతుంది. అయితే నీ సేవకుడైన నా విషయానికొస్తే నా యజమాని పంపిన మనుషులను నేను చూడలేదు. దావీదు అబీగయిల్తో ఇలా అన్నాడు, ఈరోజు నన్ను కలవడానికి నిన్ను పంపిన ఇస్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. మీ మంచి తీర్పు కోసం మరియు ఈరోజు రక్తపాతం నుండి నన్ను కాపాడినందుకు మరియు నా స్వంత చేతులతో నాకు ప్రతీకారం తీర్చుకున్నందుకు మీరు ఆశీర్వదించబడండి. లేకపోతే ఇస్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవిస్తున్నట్లుగా నీకు హాని చేయకుండా నన్ను కాపాడాడు. మీరు నన్ను కలవడానికి త్వరగా రాకపోతే నాబాలుకు చెందిన ఒక్క మగవాడు కూడా తెల్లవారుజామున జీవించి ఉండేవాడు కాదు. అప్పుడు దావీదు ఆమె తనకు తెచ్చిన దానిని ఆమె చేతి నుండి స్వీకరించి, శాంతితో ఇంటికి వెళ్ళు, నేను నీ మాటలు విని నీ అభ్యర్థనను మన్నించాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ప్రతీకారం దేవునికి చెందినది కాబట్టి దేవుణ్ణి నటించడానికి కూడా అనుమతించవద్దు. వ్యాఖ్యలను ముగించండి. అబీగయీలు నాబాలు దగ్గరకు వెళ్లినప్పుడు అతడు రాజులా విందు చేస్తూ ఇంట్లో ఉన్నాడు. అతను ఉల్లాసంగా మరియు బాగా తాగి ఉన్నాడు కాబట్టి ఆమె తెల్లవారుజాము వరకు అతనికి ఏమీ చెప్పలేదు. ఉదయం నాబాలు తెలివిగా ఉన్నప్పుడు అతని భార్య అతనికి ఈ విషయాలన్నీ చెప్పింది మరియు అతని హృదయం విఫలమై అతను రాయిలా అయ్యాడు. దాదాపు 10 రోజుల తర్వాత ప్రభువు నాబాలును కొట్టాడు మరియు అతను చనిపోయాడు. నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు, నాబాలు నన్ను ధిక్కరించినందుకు నా పక్షం వహించిన ప్రభువుకు స్తోత్రం, అతడు తన సేవకుని తప్పు చేయకుండా కాపాడి నాబాలు చేసిన తప్పును అతని తలమీదికి తెచ్చుకున్నాడు. అప్పుడు దావీదు అబీగయీలుకు కబురు పంపి ఆమెను తన భార్యగా చేసుకోమని కోరాడు. ఆమె త్వరగా గాడిదపై ఎక్కి తన 5 పనిమనిషితో కలిసి దావీదు దూతలతో వెళ్లి అతని భార్య అయింది. అయితే సౌలు దావీదు భార్య అయిన తన కుమార్తె అయిన మేకలను లాయిషు కుమారుడైన పల్తీయేలుకు ఇచ్చాడు. దావీదు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ రోజుల్లో నేను సౌలు చేతిలో నాశనమైపోతాను. ఫిలిష్తీయుల దేశానికి పారిపోవడమే నేను చేయగలిగిన గొప్పదనం. అప్పుడు సౌలు ఇస్రాయేలులో ఎక్కడైనా నా కోసం వెతకడం మానేస్తాడు, నేను అతని చేతిలో నుండి జారిపోతాను. ఎండోర్ మంత్రగత్తె. కొంతకాలం తర్వాత ఫిలిష్తీయులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమ సైన్యాన్ని సేకరించి షూనేములో శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సౌలు ఇస్రాయేలీయులందరినీ సమకూర్చి గిల్బోవాలో విడిది చేశాడు. సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసి భయపడ్డాడు. భయం అతని హృదయాన్ని నింపింది. అతను ప్రభువును అడిగాడు, కాని ప్రభువు అతనికి కలల ద్వారా లేదా ఊరీం ద్వారా లేదా ప్రవక్తల ద్వారా సమాధానం ఇవ్వలేదు. సౌలు తన పరిచారకులతో, నాకు మధ్యవర్తిగా ఉన్న స్త్రీని కనుగొనండి, నేను వెళ్లి ఆమెను విచారించవచ్చు అని చెప్పాడు. ఎండోర్లో ఒకటి ఉంది అన్నారు. కాబట్టి సౌలు మారువేషంలో ఇతర బట్టలు వేసుకుని రాత్రి అతను మరియు 2 ఆ స్త్రీ వద్దకు వెళ్లారు. నా కోసం ఒక ఆత్మను సంప్రదించండి మరియు నేను పేరు పెట్టే వ్యక్తిని నా కోసం పెంచండి అని అతను చెప్పాడు. అయితే ఆ స్త్రీ అతనితో, సౌలు ఏమి చేశాడో నీకు ఖచ్చితంగా తెలుసు. అతను దేశంలోని మధ్యవర్తులను మరియు భూతగాధకారులను నరికివేశాడు. నా ప్రాణానికి ఎందుకు ఉచ్చు బిగించావు? సౌలు ప్రభువు మీద ఆమెతో ప్రమాణం చేశాడు, ప్రభువు సజీవంగా, దీనికోసం మీరు శిక్షించబడరు. అప్పుడు ఆ స్త్రీ, నేను మీకోసం ఎవరిని పెంచాలి? శామ్యూల్ని తీసుకురా అన్నాడు. ఆ స్త్రీ సమూయేలును చూడగానే ఆమె స్వరంతో బిగ్గరగా కేకలువేసి సౌలుతో, నన్ను ఎందుకు మోసం చేశావు? నువ్వు సౌలు, రాజు ఆమెతో, భయపడకు. మీరు ఏమి చూస్తారు? ఆ స్త్రీ, నేను భూమి నుండి ఒక ఆత్మ పైకి రావడం చూస్తున్నాను అని చెప్పింది. అతను చూడటానికి ఎలా ఉంటాడు? అతను అడిగాడు. వస్త్రం ధరించిన వృద్ధుడు వస్తున్నాడు అని ఆమె చెప్పింది. అప్పుడు అది సమూయేలు అని సౌలుకు తెలిసి అతడు వంగి నేలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శామ్యూల్ సౌలుతో, నన్ను పెంచి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు? నేను చాలా బాధలో ఉన్నాను అని సౌలు చెప్పాడు. ఫిలిష్తీయులు నాతో పోరాడుతున్నారు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు సమాధానం చెప్పడు. కాబట్టి నేను ఏమి చేయాలో చెప్పమని మిమ్మల్ని పిలిచాను. శామ్యూల్ ఇలా అన్నాడు, ప్రభువు నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువుగా మారిన తర్వాత నువ్వు నన్ను ఎందుకు సంప్రదించావు? ప్రభువు నా ద్వారా తాను ఊహించిన దానిని నెరవేర్చాడు. ప్రభువు రాజ్యాన్ని నీ చేతుల్లో నుండి చీల్చి దావీదుకు ఇచ్చాడు. మీరు ప్రభువుకు లోబడనందున లేదా అమాలేకీయులపై ఆయన ఉగ్రమైన కోపాన్ని ప్రదర్శించలేదు కాబట్టి ఈరోజు యెహోవా మీకు ఇలా చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులను, నిన్నును ఫిలిష్తీయులకు అప్పగిస్తాడు, రేపు నువ్వు, నీ కుమారులు నాతో ఉంటారు. యెహోవా ఇశ్రాయేలు సైన్యాన్ని కూడా ఫిలిష్తీయులకు అప్పగిస్తాడు. వెంటనే సౌలు శామ్యూల్ మాటలకు భయంతో నిండుగా నేలమీద పడ్డాడు. ఆ పగలు రాత్రంతా ఏమీ తినకపోవడంతో అతని బలం పోయింది. చాలా ప్రాధేయపడిన తర్వాత సౌలు భోజనం చేసి వెళ్లిపోయాడు. అమాలేకీయులు నెగెవ్ మరియు జిక్లాగ్లపై దాడి చేసి దానిని కాల్చివేసి దావీదు భార్యలైన అహీనోయం మరియు అబీగయిల్తో సహా అందులో ఉన్న స్త్రీలను మరియు యువకులందరినీ మరియు పెద్దవాళ్లందరినీ బందీలుగా తీసుకెళ్లారని దావీదు మరియు అతని మనుషులు కనుగొన్నారు. వారు వారిలో ఎవరినీ చంపలేదు, కాని వారు తమ దారిలో వెళుతుండగా వారిని తీసుకువెళ్లారు. అయితే దావీదు తన దేవుడైన యెహోవాలో బలాన్ని పొంది యాజకుడైన అబ్యాతార్ను, నాకు ఏఫోదు తీసుకురా అని అడిగాడు. అబియాతార్ దానిని అతని వద్దకు తీసుకువచ్చాడు మరియు దావీదు ప్రభువును ఇలా అడిగాడు, నేను ఈ దాడి బృందాన్ని వెంబడించాలా? నేను వారిని అధిగమించానా? వాటిని వెంబడించండి అని అతను సమాధానం చెప్పాడు. మీరు ఖచ్చితంగా వారిని అధిగమించి రక్షించడంలో విజయం సాధిస్తారు. దావీదు ఫిలిష్తీయుల దేశం నుండి మరియు యూదా నుండి దోచుకున్న పెద్ద మొత్తంలో దోచుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో చెల్లాచెదురుగా తింటూ త్రాగుతూ మరియు ఆనందించడాన్ని డేవిడ్ కనుగొన్నాడు. దావీదు సాయంత్రం నుండి మరుసటి రోజు సాయంత్రం వరకు వారితో పోరాడాడు. ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప వారిలో ఎవరూ తప్పించుకోలేదు. దావీదు తన ఇద్దరు భార్యలతో సహా అమాలేకీయులు తీసుకున్నదంతా తిరిగి పొందాడు. ఏదీ మిస్ కాలేదు. యువకులు లేదా ముసలివారు, అబ్బాయి లేదా అమ్మాయి, దోపిడీ లేదా వారు తీసుకున్న ఏదైనా, డేవిడ్ ప్రతిదీ తిరిగి తీసుకువచ్చాడు. అతడు గొడ్డలన్నిటినీ, పశువులన్నిటినీ తీసుకుని అతని మనుష్యులు, ఇది దావీదు దోపిడి అని చెప్పి ఇతర పశువుల కంటే ముందుగా వాటిని తరిమికొట్టారు. డేవిడ్ తనను అనుసరించడానికి చాలా అలసిపోయిన మరియు బెసోర్ లోయలో వెనుకబడి ఉన్న 200 మంది వ్యక్తుల వద్దకు వచ్చాడు. వారు దావీదును మరియు అతనితో ఉన్న ప్రజలను కలవడానికి బయటికి వచ్చారు. దావీదు మరియు అతని మనుష్యులు సమీపించగా అతడు వారిని పలకరించాడు. అయితే దావీదు అనుచరులలోని దుష్టులు మరియు కష్టాలు సృష్టించేవారందరూ, వారు మాతో వెళ్లలేదు కాబట్టి మేము స్వాధీనం చేసుకున్న దోపిడీని వారితో పంచుకోము. అయితే ప్రతి పురుషుడు తన భార్యను, పిల్లలను తీసుకుని వెళ్లవచ్చు. దానికి దావీదు, కాదు నా సోదరులారా, యెహోవా మనకు ఇచ్చిన దానితో మీరు అలా చేయకూడదు. ఆయన మనల్ని రక్షించి మనకు వ్యతిరేకంగా వచ్చిన శక్తులను మనకు అప్పగించాడు. నువ్వు చెప్పేది ఎవరు వింటారు? సామాగ్రితో నిలిచిన వ్యక్తి వాటా యుద్ధానికి దిగిన వాడికి అంతే ఉంటుంది. అందరూ ఒకేలా పంచుకుంటారు. దావీదు ఇస్రాయేలీయులకు దీనిని ఒక శాసనం మరియు శాసనం చేశాడు. దావీదు జిక్లాకు వచ్చినప్పుడు అతడు తన స్నేహితులైన యూదా పెద్దలకు, ప్రభువు శత్రువుల దోపిడి నుండి ఇదిగో నీకు కానుక అని దోపిడిలో కొంత భాగాన్ని పంపాడు. మరియు దావీదు మరియు అతని మనుష్యులు సంచరించిన అన్ని ఇతర ప్రదేశాలలో ఉన్నవారికి, ఇప్పుడు ఫిలిష్తీయులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడారు, ఇస్రాయేలీయులు వారి ముందు పారిపోయారు మరియు అనేకమంది గిల్బోవా పర్వతం మీద చంపబడ్డారు. ఫిలిష్తీయులు సౌలును మరియు అతని కుమారులను వెంబడించి అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబ్ మరియు మల్కీషువాలను చంపారు. సౌలు చుట్టూ యుద్ధం తీవ్రంగా పెరిగింది మరియు విలుకాడులు అతనిని అధిగమించినప్పుడు వారు అతనిని తీవ్రంగా గాయపరిచారు. సౌలు తన ఆయుధాలు మోసేవాడితో, నీ కత్తి తీసి నన్ను తప్పించు, లేకుంటే ఈ సున్నతి లేని వ్యక్తులు వచ్చి నన్ను దూకి నన్ను దూషిస్తారు అని చెప్పాడు. కాని అతని కవచం మోసేవాడు భయపడ్డాడు మరియు దానిని చేయలేదు. కాబట్టి సౌలు తన కత్తిని తీసుకుని దానిపై పడ్డాడు. సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడు చూసినప్పుడు అతను కూడా తన కత్తిపై పడి అతనితోపాటు చనిపోయాడు. కాబట్టి సౌలు, అతని 3 కుమారులు, అతని ఆయుధాలు మోసేవాడు, అతని మనుషులందరూ అదే రోజున చనిపోయారు. ఇస్రాయేలీయుల సైన్యం పారిపోయిందని మరియు సౌలు మరియు అతని కుమారులు చనిపోయారని లోయలో ఉన్న ఇస్రాయేలీయులు మరియు జోర్డాన్ అవతల ఉన్నవారు చూసినప్పుడు వారు తమ పట్టణాలను విడిచిపెట్టి పారిపోయారు. మరియు ఫిలిష్తీయులు వచ్చి వాటిని ఆక్రమించుకున్నారు. మరుసటి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారి బట్టలు వేయడానికి వచ్చినప్పుడు సౌలు మరియు అతని ముగ్గురు కుమారులు గిల్బోవా పర్వతం మీద పడిపోయారు. వారు అతని తలను నరికి అతని కవచాన్ని తీసివేసి ఫిలిష్తీయుల దేశమంతటా తమ విగ్రహాల దేవాలయంలో మరియు వారి ప్రజల మధ్య వార్తలను ప్రకటించడానికి దూతలను పంపారు. వారు అతని కవచాన్ని అష్టోరతు దేవాలయంలో ఉంచారు మరియు అతని శరీరాన్ని బేక్షాన్ గోడకు బిగించారు. ఫిలిష్తీయులు సౌలుతో చేసిన దాని గురించి యాబేష్ గిలాదు ప్రజలు విన్నప్పుడు వారి పరాక్రమవంతులందరూ రాత్రిపూట బేక్షాన్కు వెళ్లారు. వారు సౌలు మరియు అతని కుమారుల మృతదేహాలను బేక్షాను గోడ నుండి దించి యాబేషుకు వెళ్లి అక్కడ వాటిని కాల్చారు. అప్పుడు వారు వారి ఎముకలను తీసుకుని యాబేషులో ఒక చింత చెట్టు క్రింద పాతిపెట్టి 7 రోజులు ఉపవాసముందిరి.